ప్రేమ స్వరూపులారా.
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన భాగంలో శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ గారు విశ్వ ప్రకటన అన్న అంశంపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు మనం విందాం.
ఓం శ్రీ సాయిరాం. సత్యాయ సత్యస్థితయే సమాయ సతాంహి సంరక్షణ తత్పరాయ సత్యేతరాలాప పరాన్ముఖాయ శ్రీ సత్యసాయిన్ భగవన్ నమస్తే. భగవానుడైన షడ్గుణైశ్వర్య సంపన్నుడు, దివ్య శోభాయమానుడు, త్రికాలా బాధ్యుడు, సత్యం అనే పేరుతో కూడినవాడు, సత్యలోకంలో నివసించేవాడు, సత్యాన్ని స్థాపించటానికే జన్మించినవాడు, సర్వభూతాలందు సమత్వం కలవాడు, సత్పురుషులను సదా సంరక్షించటంలో దీక్ష కలవాడు, అసత్య భాషణ విముఖుడు అయిన సాక్షాత్ పరబ్రహ్మస్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య శ్రీచరణాలకు అనేక కోటి ప్రణామాలు.
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణద క్లేశనాశాయ శ్రీ గోవిందాయ నమో నమః.
అది 1940 సంవత్సరం మార్చి నెల 8వ తేదీ, సమయం సుమారుగా సాయంకాలం 7 గంటలు. ఉరవకొండ అంతటా ఒకటే కోలాహలం, హడావిడి. ఎవ్వరి నోట విన్నా ఒకటే మాట, అందరిది ఒకటే వేదన, అందరి మనసుల నిండా ఒకే రకమైన శోధన. ఉరవకొండలో ఏ నలుగురు కూడినా ఇదే చర్చా కార్యక్రమం. అయ్యో పాపం, సత్యాన్ని ఒక పెద్ద నల్లతేలు కుట్టిందట. ఈ ప్రాంతంలో పాము తేలు కుట్టినవారు బతకడం కష్టమే అంటూ చిన్నారి సత్యం పట్ల అంతటా అందరూ సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. కుడికాలి బొటనవేలుకి తేలు కుట్టిందని సత్యం గట్టిగా కేకపెట్టాడు. కాని అదేం చిత్రమూ, ఎంత వెతికినా ఆ తేలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆశ్చర్యంగా ఉంది కదూ, నిజానికి సత్యాన్ని తేలు కుట్టిందా? విషం శరీరంలో ప్రవేశించిందా? అది అంత ప్రమాదకరమైనదా? ఇవి ఎప్పటికీ వీడని చిక్కు ప్రశ్నలు. ఎందుకంటే ఇవన్నీ సంకేతార్థం కలిగి ఉన్నవి. భవసాగరంలో కొట్టుకుపోతున్న మానవాళిని సులభంగా తేలమని తేలేలా చేసి ఒడ్డుకు చేర్చడానికి దిగివచ్చిన అవతారాన్ని తేలు కుట్టడమేమిటి? విషయ వాంఛలని విషప్రయోగంతో కొట్టుమిట్టాడుతున్న మానవులను ఆ విషమ పరిస్థితి నుండి రక్షించడానికి అవనికి అరుదించిన అవతారానికి విషం ఎక్కడమేమిటి? అదంతా సత్య సాయిగా ప్రకటితమయ్యే అద్భుత సన్నివేశానికి పూర్వరంగాన్ని సిద్ధం చేసుకోవడం. మానవునిగా చలామణి అవుతున్న మాధవుడు తనని తాను ఆవిష్కరించుకునేందుకు వేదిక సన్నద్ధం చేసుకోవడం. ఇప్పటికీ ప్రాపంచిక భ్రాంతిలో మునిగిపోతున్న భక్తుల్ని, సాధకుల్ని, ముముక్షువుల్ని తేలు తేలు అని హెచ్చరిస్తూనే ఉన్నారు సత్యసాయి భగవానుడు. అదంతా ఒక లీల, అంతా ఒక నాటకం. లీలా నాటక సాయి. మొత్తానికి ఆ రాత్రి సత్యం హాయిగా నిద్రపోయాడు. ఇంట్లో వారు ఊపిరి పీల్చుకున్నారు. కాని మర్నాటి రాత్రి సరిగ్గా 7 గంటలకు సత్యం స్పృహ కోల్పోయాడు. శరీరం మొద్దుబారిపోయింది. మాటా పలుకూ లేదు, నాడికూడా అందడం లేదు. ప్రాణం మీదకి ముంచుకొచ్చిందని అంతా భయపడ్డారు. సత్యం అన్నగారు శేషమరాజుగారు పరుగు పరుగున పోయి ఒక ఇంగ్లీష్ డాక్టర్ని పట్టుకొచ్చారు. అతడు ఇంజెక్షన్ ఇచ్చి మందులు వేశాడు. సత్యం రాత్రంతా తెలివి తప్పే ఉన్నాడు. నిజానికి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అంతర్ముఖుడై లోదృష్టితో పూర్ణ ప్రజ్ఞతో జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలకు అతీతమైన తురియ అవస్థలో ఉన్నాడు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఉరవకొండ సమీపంలో ముచ్చాలమ్మ శక్తికి పూజ చేస్తే భూత ప్రేత దుష్టబాధలతో సతమతమవుతున్నవారు విముక్తి కలిగి ఆరోగ్యవంతులవుతారు అని ఆ ప్రజల నమ్మకం. ఆ ఉద్దేశంతోనే సత్యం కూడా ఈ బాధల నుండి విముక్తి పొందాలి అని టెంకాయ పట్టుకుని మిగిలిన పూజాద్రవ్యాలు పట్టుకుని కొంతమంది పూజలు చెయ్యడానికి వెళ్లారు. అయితే అక్కడ వాళ్లు టెంకాయ కొట్టగాని ఇక్కడ సత్యం టెంకాయ 3 తునకలైంది అని కలవరించినట్లు ఇంట్లో వాళ్లు చెప్పారు. తీరా పూజకి వెళ్లిన వాళ్లు ఇంటికి చేరాక టెంకాయ 3 ముక్కలైంది అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇక్కడ ఒక సంకేతార్థం ఉందేమో బహుశా అనిపిస్తుంది. ఒకనొక సందర్భంలో స్వామి తన అవతార తత్వం గురించి ప్రకటిస్తూ ఇలా అన్నారు. ఈ జగత్తులో విష్ణువే సత్యనారాయణుడుగా జన్మించాడు. సత్యనారాయణుడే విష్ణువు. ఇతడు సామాన్యమైన నారాయణుడు కాదు, సత్యనారాయణుడు. దశావతారాల్లో శ్రీరామ శ్రీకృష్ణ అవతారాల తరువాత చివరిదైన కల్కి అవతారం 3 అంశలుగా విభాగం చెంది షిరిడి సాయి, సత్యసాయి, ప్రేమసాయి అని 3 అవతారాలు అయినాయి. అపరిమితమైన శక్తి అంతా ఒక్కసారిగా వస్తే సామాన్య జనులు తట్టుకోలేరు. గడిచిపోయిన కలియుగాలలో సాయి అవతారం వచ్చి ఉండలేదు, ఇక ముందు రాబోయే కలియుగంలో ఉండబోదు అన్నారు. ఇలా సత్యం నెమ్మదిగా క్రమక్రమంగా తన దివ్యత్వాన్ని ప్రకటిస్తున్నప్పటికీ సత్యంతో ఉన్న రక్త సంబంధం వల్ల, ప్రాపంచికమైన మమకారం వల్ల, ఆతని భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశల వల్ల సత్యం తల్లిదండ్రులకి, అన్నా వదినలకు ఇదంతా అయోమయంగా, గందరగోళంగా, అర్థం కాని విషయంగా అనిపిస్తోంది. ఎవరు ఏ చికిత్స చేయించమంటే ఆ చికిత్స చేయిస్తున్నారు. కొందరు గాలిచేష్ట అన్నారు, ఇంకొందరు హిస్టీరియా అన్నారు, కొందరు దెయ్యం పట్టిందేమో అన్నారు, ఇంకొందరు పిచ్చి పట్టిందన్నారు. శేషమరాజుగారు నివాసం ఉంటున్న ఇల్లు దెయ్యాల కొంపగా పేరు పొందిందని, వారు ఆ విషయం తెలియక అందులో దిగిపోయారని అన్నారు. సత్యం ఏదో చూసి భయపడ్డం వల్ల ఇదంతా జరుగుతోంది అన్నారు. ఇలా ప్రజలు రకరకాలుగా తమకు తోచిన విధంగా అనుకోసాగారు. అంతేకాని సత్యంలో నిండి నిబిడీకృతమైన దివ్యత్వాన్ని ఏ ఒక్కరూ కూడా గుర్తించే ప్రయత్నం చెయ్యలేదు. చివరకు ఒక శక్తి ఉపాసకుణ్ణి పిలిపించారు. చిన్నారి సత్యం ఆ మంత్రవేత్తను చూస్తూనే, ఓయి, నిత్యం నన్నే పూజిస్తూ నా అనుగ్రహం కోరుతున్న నువ్వు నాకు చికిత్స చేస్తావా? నమస్కారం చేసుకుని బుద్ధి తెచ్చుకుని తక్షణమే వెళ్లిపో అని గద్దించాడు. ఆ శక్తి ఉపాసకుడు తన దేవతే అలా పలుకుతోందని గ్రహించి వచ్చిన దారి పట్టాడు. ఒకానొక సందర్భంలో సత్యసాయి భగవానుడు తన అవతారతత్వాన్ని ప్రకటిస్తూ ఇలా అన్నారు, సాయి శక్తి అపారం, అనంతం, సర్వశక్తులు సాయి హస్తగతమై ఉన్నాయి. ఈ శక్తులకు హద్దుల్లేవు. అనంత శక్తి, అనంతత్వం, అనంత వ్యక్తిత్వం నా చేతుల్లో ఉన్నది. సామాన్య మానవుని రూపంలో మీతో కలిసిమెలిసి సంచరిస్తూ ఆడుతూ పాడుతూ ఉన్నప్పటికీ మేధావంతులు, శక్తివంతులు కూడా నా శక్తిని, స్వభావాన్ని అర్థం చేసుకోలేరు. ఇది సర్వసమన్వితమైన దైవశక్తి. ఈ శక్తి ప్రభావం శాశ్వతం, సర్వవ్యాప్తం, నిర్వికల్పం, అపరిమితం, అవ్యయం, అనంతం అన్నారు.
మాతా జగన్ సాయి జననీ, మాతా జగన్ సాయి జననీ, బ్రహ్మమయ సాయి జననీ, నిత్యానందమయీ
ఒకటి రెండు రోజుల్లో సత్యం లేచి తిరగడం ప్రారంభించాడు. అతని శారీరక మానసిక పరిస్థితుల్లో పరిపూర్ణమైన మార్పు తోచుతోంది అందరికీ. పుట్టుక నుండే ఈ బాలుడిలో అవ్యక్తంగా ఉన్న షిరిడీబాబా ప్రత్యక్షంగా తన పరమాద్భుత శక్తులు ప్రదర్శిస్తూ దివ్య తాండవం చేస్తున్నట్లుగా అందరికీ మెల్లిగా అర్థమవుతోంది. తన అవతార ప్రకటనకు సమయం ఆసన్నమైనట్లుగా తాను ముందే వారందరినీ మెల్లిమెల్లిగా హెచ్చరిస్తూ వచ్చాడు. తాను అన్న వదిన బంధుమిత్రులతో బంధం తెగతించుకుని విషయం ఇత్యాది సర్వబంధాల నుండి అతీతుడనై తన నిర్ణీత కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నానని తెలియజేయడం ప్రారంభించాడు. ఇదంతా చూసి శ్రీ శేషమరాజుగారు పుట్టపర్తిలోని తల్లిదండ్రులకు వివరంగా ఒక జాబు రాశారు. సత్యం ఎవ్వరితోనే మాట్లాడడం లేదని, జవాబు చెప్పట్లేదని, అన్నం కూడా సరిగా తినడం లేదని, ఎక్కువ కాలం మౌనంగా గడుపుతున్నాడని, ఉన్నట్టుండి పాటలు పాడడం, కవిత్వం చెప్పటం, సంస్కృత శ్లోకాలను వల్లెవేయడం లేదా చాలా క్లిష్టమైన వేదాంత విషయాలను చర్చించటం చెప్పడం ఇలా అయోమయ స్థితిలో ఉన్నాడని తక్షణమే వారిని రమ్మని శేషమరాజుగారు ఉత్తరం రాశారు. ఆ జాబు ఆలస్యంగా అందడం వల్ల, ఇతర ఆటంకాల వల్ల వారి తల్లిదండ్రులు రావడం ఆలస్యమైంది. తల్లిదండ్రులకి జాబు చేరిందో లేదో అని శేషమరాజుగారు ఒక మనిషిని పుట్టపర్తికి పంపడానికి సిద్ధపడుతుండగా సత్యం వారించి మరొక్క అరగంటలో తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు అని చెప్పాడు. అదేవిధంగా వారి తల్లిదండ్రులు శ్రీ పెద్దవెంకమరాజుగారు, శ్రీమతి ఈశ్వరమ్మగారు అరగంటలో ఉరవకొండ చేరారు. సత్యనారాయణ పరిస్థితి అంటే అదే. మన సత్యం పరిస్థితి వాళ్లకేమీ బోధపడలేదు. ఒకప్పుడు పాడుతూ, చిత్రంగా నవ్వుతూ, మాట్లాడుతూ స్థూల శరీరాన్ని విడిచి ఎక్కడికో వెళ్తున్నట్లుగా వెళ్లిపోవడం, శరీరం కొయ్యబారిపోవడం ఇవన్నీ చూసి వాళ్లు చాలా ఆందోళన పడ్డారు. అదేవిధంగా పక్క ఇంట్లో ఉన్న శాస్త్రిగారు భాగవతాన్ని తప్పులతో చదువుతుంటే అతడు తప్పు చదువుతున్నాడని, అతన్ని తన ముందుకు తీసుకురావలసిందని సత్యం చెప్పడం, ఆ విధంగానే శాస్త్రి వస్తే అతన్ని మరికొన్ని ప్రశ్నలు వేసి అతని తప్పుల్ని సరిదిద్దడం ఇవన్నీ చూసి అతడు సత్యం కారణజన్ముడని, సత్యం పాదాల్ని ఆశ్రయించడం ఇవన్నీ క్షణంలో జరిగిపోయాయి. ఇవన్నీ చూసి ఇక చేసేదేంలేక తల్లిదండ్రులు ఉరవకొండ నుండి పుట్టపర్తి తీసుకుని వచ్చారు. బళ్ళారిలోనూ ధర్మవరంలోనూ ఎంతో మంది వైద్యులకి దారంతా చూపించుకుంటూ వచ్చారు. వారెవ్వరికీ కూడా ఈ వ్యాధి అంతుపట్టలేదు. ఒక్కొక్కసారి సత్యం, అదిగో దేవతలు ఆకాశంలో వెళ్తున్నారు, హారతులివ్వండి అనేవాడు. ఇంట్లో వారికి ఈ మాటలు విచిత్రంగా ఉండేవి. అప్పుడు కదిరి దగ్గర ప్రఖ్యాత భూతవైద్యుడున్నాడని, అతడు ఎలాంటి భూతాన్నైనా లొంగదీసుకోగలడని కొందరు చెప్పగా విని పెదవెంకమరాజుగారు సత్యంతో పాటు శేషమరాజును, తన కుమార్తెలను కూడా వెంటబెట్టుకుని ఎడ్లబండిపై వెళ్లారు. ఆ భూతవైద్యుడు భయంకరమైన ఆకారంతో, ఎర్రని కళ్లతో చాలా భయంకరంగా ఉన్నాడు. అతడు ఈ 14 ఏళ్ల చిన్నారి సత్యాన్ని అనాగరికపు ఆచారాలతో, మొరటు చికిత్సలతో హింసించడం ప్రారంభించాడు. తలమీద కత్తితో గాట్లు పెట్టి ఆ గాట్లలో నిమ్మరసం ఉల్లిరసం పిండి కంట్లో కలికం పెట్టి 101 కడవల నీళ్లు తలమీద పోసి ఇలా చాలా చాలా ఘాతుకంగా వేధించాడు. ఆ సమయంలో సత్యం చూపిన సహనం ఆ కుటుంబ సభ్యులకు కలవరపాటును కలిగించి వారిని చాలా ఆవేదనకు గురి చేసింది. చివరికి ఆ భూతవైద్యుడు తనకా భూతం లొంగడం లేదనే కోపంతో మరింతగా రెచ్చిపోతూ ఉండగా పెద్దవెంకమరాజు కొడుకు కుమార్తెలు ఆందోళన చెంది అతన్ని బతిమాలి, పిల్లవానికి కాస్త శక్తి వచ్చిన తరువాత మళ్లా వస్తామని చెప్పి మెల్లగా ఆ క్షుద్ర మాంత్రికుడి కోరల నుండి బయటపడ్డారు. సరే, ఇదిలా ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత బాబావారి సమక్షంలో ఒక హరిదాసు స్వామి జీవితాన్ని కథగా చెప్పడం జరిగింది. సరిగ్గా ఈ సన్నివేశం దగ్గరకు వచ్చేటప్పటికి స్వామి ఆయనతో, ఆ విషయాలు వినడానికి కూడా బాధాకరంగా ఉంటాయి. వాటిని దాటించి చెప్పు బంగారు అన్నారు. తరువాత ఒకనాడు కస్తూరిగారు, స్వామి, వాటిని వినటానికే మీరంత బాధపడ్డారు కదా, ఆనాడు అటువంటి ఘోరమైన చికిత్సకు మీరెందుకు అంగీకరించారు అని అడిగారు. అందుకు సాయినాథుడు ఆయనతో, ఈ శరీరానికి కలిగే ఎటువంటి బాధ అయినా అది నాకు అంటదు, నేను సుఖదుఖాలకు అతీతుడను అని లోకానికి తెలియబరచడం కోసం దాన్ని నేను భరిస్తాను. అలా భరించడం వల్లనైనా ప్రజలు నన్ను విశ్వసించి భక్తి సామ్రాజ్యంలో అడుగు పెడతారనే నమ్మకంతో ఆ కష్టాలను ఆహ్వానించాను అన్నారు స్వామి. ఒకనాడు పెనుగొండలో న్యాయవాదిగా పనిచేస్తున్న కృష్ణమాచార్యులుగారు వచ్చి సత్యాన్ని పరిశీలించి తాననుకున్న దానికంటే వ్యాధి చాలా తీవ్రస్థితిలో ఉందని, సత్యం ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడని, వెంటనే ఘటికాచలం తీసుకుని వెళ్లమని, అక్కడ నృసింహస్వామిని దర్శింపజేస్తే వ్యాధి నయమవుతుందని చెప్పారు. ఆ మాటలు విని సత్యం నవ్వి, కృష్ణమాచార్యులుగారు, ఘటికాచలం దేవాలయంలో ఎవరున్నారు? నేనే కదా, నన్ను నా దగ్గరికే తీసుకుని వెళ్లమని చెప్తున్నారా అన్నాడు. అంతే, కృష్ణమాచార్యులుగారు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఒకనొక సమయంలో స్వామి తన అవతార తత్వాన్ని ప్రకటిస్తూ, నేను సర్వదేవతా స్వరూపుడను, ఈ మానవాళి యావత్తూ కలిసి కొన్ని వేల సంవత్సరాలు అన్వేషించినా నా నిజతత్వాన్ని గ్రహించలేరు, చేప ఆకాశ స్వరూపాన్ని ఎలా గ్రహించగలదు అన్నారు.
కోదండరామా రాఘవా జయ కళ్యాణ కృష్ణ కేశవా, జయ కళ్యాణ కృష్ణ కేశవా, జయ కళ్యాణ కృష్ణ కేశవా, గోవింద మాధవ గోపాల కేశవ, మాధవ గోపాల కేశవ, గోవింద మాధవ గోపాల
మన సత్యం మామూలు పరిస్థితిని ఇంకా పొందలేదు. అప్పుడప్పుడు స్తోత్రాలు చెప్తున్నాడు, కవిత్వాలు అల్లుతున్నాడు, వయసుకు మించిన శక్తి సామర్థ్యాలు చూపిస్తున్నాడు. ఒక్కొక్కప్పుడు 10 మంది చేరి పట్టుకున్నా కూడా సాధ్యం కాని బలవంతుడై ఉన్నట్లు, మరొకసారి తామర కాడకంటే బలహీనుడై ఉన్నట్లు అనిపిస్తున్నాడు. నడివయసులో ఉండేవారి నడవడికలోని లోపాల్ని ఎత్తి చూపిస్తూ గేలిచేసి వారిని సరిదిద్దుతున్నాడు. ఇలా ఉండగా వెంకమరాజుగారి మిత్రుడొకడు వచ్చి సత్యాన్ని కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఒక మూలికా వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్దామని చెప్పి సత్యాన్ని బండిపై ఎక్కించుకుని కొంత దూరం ప్రయాణం చేశాక ఉన్నట్లుండి సత్యం తానింక ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లను అన్నాడు. అదేం చిత్రము, బండికి కట్టిన ఎడ్లు కూడా ముందుకి వెళ్లకుండా తిరిగి ఇంటిదారి పట్టాయి. అందరూ ఇల్లు చేరుకున్నారు. ఇక ఆ శుభ సమయం రాని వచ్చింది. అదే సంవత్సరం అంటే 1940 సంవత్సరంలో మే నెల నడుస్తోంది. ఆ రోజు ఉదయం సత్యం మామూలుగానే నిద్రలేచాడు. అంతా మామూలుగానే ఉంది. సూర్యుడు తూర్పునే ఉదయించాడు. పక్షులు ఎప్పటిలాగాని కిలకిలా రావాలతో ప్రకృతినంతా రమింపజేస్తున్నాయి. అంతా శోభాయమానంగా ఉంది. కాని సత్యం మాత్రం ఆరోజు పూర్ణ తేజంతో వెలిగిపోతున్నాడు. ఏదో ఒక అద్వితీయమైన అనిర్వచనీయమైన తేజస్సు సత్యం నుండి ఉట్టిపడుతోంది. పుట్టపర్తి గ్రామంలో వారి ఇంటి అరుగుమీద చేరిన వారందరికీ పటికబెల్లం, పువ్వులు మొదలైనవన్నీ కేవలం హస్తచాలనంతో సంకల్ప మాత్రంచేత సృష్టించి ఇస్తున్నాడు. ఆ సమయంలో కొంతమంది పెదవెంకమరాజుగారిని అంటే సత్యం నాన్నగారిని ఆనందప్రదమైన ఆ దృశ్యాన్ని చూడటానికి రమ్మని పిలిచారు. తన కొడుకు చూపే మాయామర్మాల్ని భరించలేకపోయాడు ఆ తండ్రి. వెంటనే ఒక కర్ర చేత పట్టుకువచ్చి, "నువ్వెవరు? దేవుడవా, దెయ్యానివా, లేక పిచ్చివాడివా? నిజం చెప్పు" అని గద్దించాడు. సత్యం తండ్రివైపు చూసి పరమ ప్రశాంతంగా, "నేను సాయిబాబాను, ఆపస్తంభ సూత్రుణ్ణి, భారద్వాజ సగోత్రుణ్ణి, భయాందోళనలో ఉన్న మిమ్మల్నందర్నీ రక్షించడానికి వచ్చాను. మీ వెంకావధూత నన్ను మీ వంశంలో జన్మించమని ప్రార్థించాడు. అందుకనే నేను అవతరించాను" అన్నాడు. ఆ సమాధానం విని పెదవెంకమరాజుగారు ఒక్కసారిగా స్థాణువైపోయారు. పెదవెంకమరాజుగారు ఎందుకని ఆ క్షణంలో అలా మారిపోయారు? వెంకావధూత అన్న పేరు వినగానే ఆయనలో అనూహ్యమైన ఈ మార్పు ఎందుకు కలిగింది? పెదవెంకమరాజుగారి తండ్రిగారైన కొండమరాజుగారి కళ్లల్లో వెంకావధూత పేరు వినగానే నీళ్లు ఎందుకు చిప్పిల్లాయి? వారికి, వారి వంశానికి సత్యనారాయణరాజుగా శ్రీమహావిష్ణువు అవతరించడానికి గల కారణమేమిటి? ఇవన్నీ తెలుసుకుందాం.
నేనే సాయి బాబాను, శరది సాయి బాబాను, నేనే సాయి బాబాను, శరది సాయి బాబాను, నేనే సాయి బాబాను, శరది సాయి బాబాను. ఆపస్తంభ సూత్రుడను, భారద్వాజ గోత్రుడను, ఆపస్తంభ సూత్రుడను, భారద్వాజ గోత్రుడను, నేనే సాయి బాబాను, శిరిడి సాయి బాబాను. నీ వంశీయుడు వెంకావధూత, తన వంశములో జన్మించమని, వంశీయుడు వెంకావధూత తన వంశములో జన్మించమని, వరమడికెను నను తొలి జన్మమున, ఆ వర ప్రభావమే అవతారం, వరమడికెను నను తొలి జన్మమున, ఆ వర ప్రభావమే అవతారం. కావలసిన కనుడి దీని యదార్థం, అనుచును సత్య పూలు తీసుకొని భూమి పైన వెదజల్లగనే, సాయి బాబాను అక్షరములు పూలమాలగా ఏర్పడెను.
సత్యం శిరస్సు చుట్టూ వింతగా దివ్య ప్రకాశము ఏర్పడెను. సత్యం శిరస్సు చుట్టూ వింతగా దివ్య ప్రకాశము ఏర్పడెను. సత్యం మానవ మాతృడు కాదని చేసిరి జనులు జయధ్వనులు. సత్యం మానవ మాతృడు కాదని చేసిరి జనులు జయధ్వనులు. అని అన్నారు
వెంకావధూత గారు అంటే పెదవెంకమరాజు తండ్రి గారైన కొండమరాజు గారి ఇంటికి ఆ మహాత్ముడు వస్తూ పోతూ ఉండేవాడు. ఆయన నిరంతరం చెరగని చిరునవ్వుతో చిదానంద స్వరూపుడై భాసిల్లుతూ ఉండేవాడు. ఆయన ధరించిన వస్త్రాలు ఆయన శరీరం మీద చిరిగిపోవలసిందే కాని తిరిగి వాటిని మార్చుకొనడం, శరీరం మీద స్పృహ కలిగి ఉండడం ఉండేది కాదు. ఎవరి తలమీదనైనా ఆయన చేతితో స్పృశిస్తే వారికి దివ్యానుభూతులు కలిగేవి. ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు వస్తాడో, ఎక్కడకు వెళతాడో ఎవ్వరికీ తెలిసేది కాదు. నీటి ప్రవాహంలో సంచరించే కొయ్యలాగా అటువంటి సన్యాసిని అవధూత అంటారు. అలాంటి అవధూత సాంప్రదాయానికి చెందినవారే శ్రీ వెంకావధూత గారు. షిరిడీ సాయినాథుణ్ణి చిన్నప్పుడు పెంచి పెద్ద చేసిన వెంకూస ఈయనే అని తెలిసిన వాళ్లు అంటూ ఉంటారు. ఆ వెంకావధూత అప్పుడప్పుడు వచ్చి కొండమరాజుగారితో కొంతసేపు ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించి వెళుతూ ఉండేవాడు. అలాంటి ఒకానొక సందర్భంలో అంటే సత్యసాయి భగవానుడు అవని మీద ప్రభవించడానికి కొద్ది సంవత్సరాల ముందు ఒకనాడు ఆ విధంగా పుట్టపర్తి ఊరి బయట అరటి తోటలో కూర్చొని కొండమరాజుగారు, వెంకావధూత గారు కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా వెంకావధూత గారు అకస్మాత్తుగా మౌనం వహించారు. అప్పుడు కొండమరాజుగారు, స్వామి ఎందుకలా మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. వెంటనే వెంకావధూత, కొండమరాజు భూదేవి ఏడుస్తున్నదయ్యా, భూదేవి ఏడుస్తోంది, నీకు వినిపించటం లేదా అన్నాడు. కొండమరాజుగారు ఆశ్చర్యంతో చూస్తున్నారు. అప్పుడు వెంకావధూత, కొండమరాజు త్వరలో భగవంతుడు ఆవిర్భవిస్తాడు, నువ్వు భగవంతుణ్ణి చూస్తావు అని ఒకటి రెండుసార్లు చెప్పి తన మాట నమ్మినట్లుగా చేతిలో చెయ్యి వేయించుకున్నాడు. తరువాత కొన్నాళ్లకు వెంకావధూత భౌతిక శరీరం పరిత్యజించాడు. ఈనాడు తన ఇంట్లో మళ్లీ ఈ దివ్యబాలుడు ఒక్కసారిగా ఆ మహాత్ముడైన వెంకావధూత పేరు స్మరించేటప్పటికీ వెంకావధూతతో తమ కుటుంబానికున్న అనుబంధం, ఆయన తన తండ్రితో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి పెదవెంకమరాజు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాలు వినగాని వృద్ధుడైన కొండమరాజు నేత్రాలు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. అయితే ఈ సాయిబాబా ఎవరో ఎవరికీ అర్థం కాలేదు. ఆ రోజుల్లో పెనుగొండకి ఒక ప్రభుత్వాధికారి బదిలీ అయి వచ్చాడని, ఆయన సాయిబాబా అనే ఫకీరుని నిత్యం పూజిస్తూ ఉంటాడని విని పెదవెంకమరాజు ఒక రోజున సత్యాన్ని తీసుకుని వెళ్లి ఆయనకు చూపించాడు. అతడు సత్యాన్ని చూసి, ఇది మెదడు చెడిన వ్యాధి, హాస్పిటల్లో చేర్చి మంచి వైద్యం చేయించటమే దీనికి తగిన మందు అని చెప్పాడు. ఈ మాటలు విన్న సత్యం, మెదడు చెడింది నీకా నాకా, నువ్వు పూజించే ఈ సాయినే కనుగొనలేని మెదడులేనివాడవు నువ్వు అని చెయ్యి పట్టమని హస్తచాలనంతో కుప్పలు కుప్పలుగా విభూదిని సృష్టిస్తే అతడు భయపడి దూరంగా వెళ్లిపోయాడు. సత్యం ఆ విభూదిని గది నిండా చల్లివచ్చాడు. ఒక గురువారం రోజున ఒకరు, "నువ్వు నిజంగా సాయిబాబావే అయితే మాకు నిదర్శనం ఏమిటి?" అని అడిగారు. "నిదర్శనం కావాలా?" అంటూ సత్యం కొన్ని మల్లెపూలను తెప్పించి వాటిని నేలపై విసిరేశాడు. అంతే, తక్షణమే అందరూ చూస్తూ ఉండగానే అత్యంత ఆశ్చర్యకరంగా అవి సాయిబాబా అనే అక్షరాలుగా ఏర్పడ్డాయి. అక్షర స్వరూపుణ్ణి తెలియజేస్తూ ఆ అక్షరాలు అందరినీ నిశ్చేష్టుల్ని చేశాయి. ఇంతకీ సాయి అంటే అర్థమేమిటి తెలుసుకుందాం. 1940 సంవత్సరంలో మే నెలలో ఒక అద్భుతమైన రోజున, గురువారం నాడు, "నేను సాయిబాబాను" అని ఒక విశ్వ ప్రకటన గావించాడు బాల సత్యసాయి. ఇంతకీ సత్యసాయి అంటే అర్థమేమిటి? సాయి అన్నదానికి అర్థాన్ని వివరిస్తూ శ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి స్వామి చిహ్నపూర్వకంగా విశదీకరించారు. సత్యసాయి పరమేశ్వరుడు ఒకసారి ఏకాంత మందిరంలో తన దివ్య హస్తకమలం నుండి శివలింగాన్ని సృష్టించారు. అందులో స్వామి ఆత్మబింబం చిత్రితమై ఉంది. అది అన్ని దివ్య లక్షణాలతో విరాజిల్లుతున్న సౌవర్ణ బాణం. ఇది అతి చిత్రం, అపూర్వం, చూడమని చూపించారు స్వామి. సహా అనగా పరమశివుడు. ఈ శివలింగము పరమశివుని ఆత్మలింగము. అయీ అనగా అంబా. సహ అయి అంటే అమ్మవారితో కూడిన శివుడు అని అర్థం. దీనికి ప్రమాణం లలితా సహస్రం అన్నారు. స అయి సంయోగం చేత సాయి అయింది. సాయి అనగా సాంబశివుడు అని ప్రతిపాదించబడింది అని స్వామి సెలవిచ్చి కనుల ముందు చూపించి శాస్త్ర ప్రమాణంగా వివరించారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటారు గంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. స్వామి సాక్షాత్తు మహామహిమాన్వితులైన భగవంతుడు అంటూ ఇలా అంటారు. "ఏకదా భగవాన్ సత్యసాయి స్వకరక్ష పంకజాత్ శివలింగస్థిత స్వీయ చిత్రముత్పాద్యతతణాత్ శివస్సహ ఇత్యనే నోక్తః ఆయిత్యంబా ప్రకీర్తిత తత్సం యోగశివస్సాంబః సాయీతి ప్రతిపాద్యతే పశ్యేత్యుక్త్వా చ తచ్చిత్రం మహ్యం ప్రాదాద్దయామయః అహో భగవత్ సాక్షాత్ సాయినో మహిమాద్భుతః" అంటారు గండికోటవారు. అది సాయి అంటే అర్థం. అమ్మా నాన్న ఇద్దరూ కలిసిన ఏకస్వరూపం. శివశక్తులు భూమి మీద ప్రకటితమైన అత్యద్భుతమైన సన్నివేశం. అలా "నేను సాయిబాబాను" అని ప్రకటించిన వెంటనే వెంకమరాజుగారు సాయిబాబా అనే మహమ్మదీయుడు ఈ బాలునిలో చేరి ఇలా మాట్లాడుతున్నాడు కదా, ఇప్పట్లో తమ కర్తవ్యం ఏమిటి అని తెలుసుకోదలిచి "మరి మేవేం చెయ్యాలి?" అని అడిగారు. వెంటనే బాలసత్య, "నన్ను పూజించండి. ప్రతి గురువారం ఇల్లు శుద్ధి చేసుకుని నిర్మలమైన మనస్సుతో నన్ను ఆరాధించండి. మీకు శుభం కలుగుతుంది" అని ఆ బాలుడు బదులు చెప్పాడు. రక్త సంబంధాన్ని, ఇంటిని, బంధువుల్ని, మిత్రుల్ని అన్నిటినీ పరిత్యజించిన స్వామి, "నేను ఆపస్తంభ సూత్రుణ్ణి, భారద్వాజ గోత్రుణ్ణి, వెంకావధూత అవతరించమని ప్రార్థించగా అవతరించేను" అనడంలో అంతరార్థమేమిటి? అన్నీ వదులుకున్న స్వామికి, అంతటా తానే వెలిగిపోతున్న స్వామి ఒక గోత్రానికి, ఒక సూత్రానికి కట్టుబడి ఉండడంలో ఆంతర్యం ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తే బహుశా తన అవతార తత్వాన్ని, తన అవతార ఉద్యమంలో తాను వేసుకున్న ప్రణాళికని అంతర్లీనంగా మనకు అందించడానికి ప్రయత్నించేరేమో అనిపిస్తుంది. ఆపస్తంభ సూత్రాలు అంటే ఈ ప్రపంచమంతా మాయ, భ్రాంతిమయం. దీన్ని దాటి ఆవలికి వెళ్లి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. అంతటా అన్నింటా సర్వ ప్రాణులయందు స్థావర జంగమాలయందు నిండి నిబిడీకృతమైన ఆత్మ తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గ్రహించాలి అని చెప్పే సూత్రాలే ఆపస్తంభ సూత్రాలు. ఇక భారద్వాజ గోత్రం అంటే స్వామి అనేకమైన దివ్యోపన్యాసాల్లో తాను భారద్వాజ గోత్రాన్నే ఎన్నుకుని ఎందుకు జన్మించాను అన్న విషయాన్ని మన భక్తులందరికీ కూడా అనేక సందర్భాల్లో తెలియజేశారు. భారద్వాజ ఋషి యజ్ఞం పరిసమాప్తి కావడం, అందుకు శివశక్తుల్ని ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్లడం, వాళ్లు తాండవంలో ఉండడం, భారద్వాజ ముని స్పృహ తప్పి పడిపోవడం, శివశక్తులిద్దరూ కూడా అతని మీద సానుభూతితో ముమ్మారు వారి గోత్రంలో వారి పేరనున్న భారద్వాజ గోత్రంలో అవతరిస్తాము అని వరాల్ని ప్రసాదించడం, ఇవన్నీ మనకి తెలిసినవే. దీనికన్నా ముందు భారద్వాజ గోత్రుడు బ్రహ్మవంశీయుడు, సృష్టికర్త బ్రహ్మ, అతని తర్వాత అంగీరసుడు, ఆ తర్వాత బృహస్పతి, బృహస్పతి కుమారుడు భారద్వాజుడు. ఇది వారి వంశక్రమం. కాబట్టి అంతర్లీనంగా స్వామి ఇస్తున్న సందేశమేమిటంటే, ఈ సృష్టి అంతటికీ మూలం ఏదైతే ఉందో ఆ బ్రహ్మదేవుడు సృష్టికర్త, తదనుగుణంగా వచ్చిన భారద్వాజ గోత్రంలో నేను జన్మించాను అంటే తాను స్వయంగా సృష్టి చేసిన సృష్టికర్తను మాత్రమే అని చెప్పకనే చెప్తున్నారు. అయితే భగవానుడు కేవలం శివశక్తి స్వరూపుడు మాత్రమేనా, కేవలం ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మాత్రమేనా అంటే కాదు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని మనం ఈ సన్నివేశాన్ని ఒక్కసారి స్పృశిస్తే తెలుస్తుంది. మహారాష్ట్రలో 1981 ప్రాంతాల్లో నివసించిన జ్ఞానమూర్తి నిసర్గదత్త మహారాజ్, ఆయన శిష్యుల్లో ఒకరు తరచూ ప్రశాంతి నిలయానికి వచ్చి భగవాన్ భక్తుడయ్యాడు. బొంబాయిలోని కేత్వాడిలో ఉంటున్న ఆయన ఒకనాడు తన గురువైన నిసర్గదత్త మహారాజుకు సేవ చేస్తూ ఒక ప్రశ్న వేశారు. మహారాజ్, అసలు సత్యసాయిబాబావారు ఎవరు అని అడిగారు. ఆ గురువుగారు శిష్యునికి ప్రత్యక్షంగా సమాధానం చెప్పకుండా, బాబా తనను గురించి ఏమని చెప్పుకున్నారు అని తిరిగి ఒక ప్రశ్న వేశారు. అప్పుడు ఆ శిష్యుడు ఆలోచించి, మహారాజ్ బాబావారు తాను షిరిడీ సాయిబాబా అవతారాన్ని అని తెలిపారు అన్నాడు. షిరిడీ సాయిబాబా దేహాన్ని ఎప్పుడు వదిలిపెట్టారు అన్నారు నిసర్గదత్త మహారాజ్. 1918 అన్నాడు శిష్యుడు. మరి సత్యసాయిబాబా వారు ఎప్పుడు శరీరాన్ని స్వీకరించారు? 1926. సరే, 1918 నుండి 1926 వరకు అంటే ఈ 8 సంవత్సరాలు వారు ఏదో ఏ రూపంలో ఉన్నారో బాబావారి తత్వం అదే అన్నారు నిసర్గదత్త మహారాజ్. శిష్యుడికి ఈ సమాధానం అంతగా రుచించలేదు, కొరుకుడు పడలేదు, అసలు అర్థం కాలేదు. ఆ సమాధానం తనకు అంతగా సంతృప్తిని ఇవ్వలేదు. అందువల్ల గురువుగారితో, మహారాజ్ బాబాను గురించి మీరేం చెప్పారో నాకు అర్థం కాలేదు అన్నాడు. వెంటనే నిసర్గదత్త మహారాజ్ వారు, శ్రీ సత్యసాయిబాబా వారు పరిపూర్ణ పరబ్రహ్మం అని చెప్పారు. ఆ సమాధానం విని మనం ఇప్పుడు ఎంత ఆనందిస్తున్నామో ఆ శిష్యుడు కూడా అంతే ఆనందించాడు. నిసర్గదత్త మహారాజ్ శిష్యుడికి ఇంకా ఉన్నతంగా అర్థమయ్యేలా ఇలా చెప్పారు. సరే, నువ్వు బాబాను ఏ విధంగా అర్థం చేసుకున్నావు అని అడిగారు. ఆ ప్రశ్నకు శిష్యుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు గురువుగారు, సాధకుడికి ఆధ్యాత్మికతలో ఆసక్తి, ఉత్సాహం, చురుకుదనం ఉండాలి. తెలుసుకోవడానికి నువ్వే ప్రయత్నించు. నువ్వెవరో నీకు తెలిసినప్పుడు సత్యసాయిబాబా వారు ఎవరో నీకు అర్థమవుతుంది అన్నారు. ఈ సమాధానం ఎంత నిగూఢంగా ఉందో అంత ప్రకాశవంతంగా ఉంది. అప్పుడు ఆ శిష్యుడికి స్వామి చెప్పిన, నేనే కాదు నువ్వు కూడా భగవత్ స్వరూపానివే అన్న మాట గుర్తుకు వచ్చింది. అలాగే ఒక సాధకుడు, మీరెవరో అర్థం కావడం లేదు స్వామి అంటే బాబావారు అతనితో, నిన్ను నీవు అర్థం చేసుకుంటే నన్ను అర్థం చేసుకున్నట్లే అన్న మాట జ్ఞాపకానికి వచ్చింది. మరొకసారి, నాకు తెలుసు నీకు తెలియదు, అదే మనిద్దరికీ ఉన్న భేదం. నేను దైవం అని నాకు తెలుసు నీకు తెలియదు అన్నమాట స్ఫురణకు వచ్చింది. ఉన్నది ఒక్కటే, రెండవది లేనేలేదు. ఇలా ఈ అద్వైతపరమైన మాటలన్నీ ఆ శిష్యుడికి ఒకదాని తరువాత ఒకటి గుర్తుకు వచ్చాయి. కాబట్టి భగవాన్ సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం. ఒకసారి మర్ఫట్ మహాశయుడు భగవాన్ బాబావారితో, బాబా ఇదివరకు మీరు షిరిడీ బాబాగా అవతరించారు కదా, బాబా మహాభినిష్క్రమణం తరువాత 8 సంవత్సరాలకు మీరు సత్యసాయిబాబాగా అవతరించారు, మరి ఆ 8 సంవత్సరాలు మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. వినండి చూడండి, ఇక్కడ స్వామి చెప్పిన సమాధానం కేవలం మర్ఫెట్కి మాత్రమే కాదు, ఈ విశ్వానికి అందించిన ఒక భరోసా, ఒక హామీ, ఒక ప్రేమ పూర్వకమైన ప్రతిజ్ఞ. ఎంత లోతుగా ఆలోచిస్తే అంతటి లోతైన సమాధానం మనలో మెదులుతుంది, మనలో వెలిగిపోతుంది, మనలో సాయి ఆత్మగా నిలిచిపోతారు. అప్పుడు స్వామన్నారు, ఎక్కడ ఉంటాను, నేను విశ్వమంతటా వ్యాపించి ఉన్నాను, నాకు ఒకచోటు అనేది లేదు, నేనే విశ్వమై ఉన్నాను అన్నారు. కాబట్టి పరమేశ్వరునికి స్థాణుహు అని ఒక పేరు, అంటే ఎక్కడా కూడా కదలడానికి సాధ్యపడని రూపం, కదలికలేని కదలలేని స్థితి అని, అంటే అంతటా నిండి ఉన్నవాడు అని అర్థం. ప్రస్తుతం సత్యసాయి భగవానుడు విశ్వవ్యాప్తమై అంతటా నిండి ఉన్నారు. మరొక సందర్భంలో స్వామి ఇలా చెప్పారు, నా నుండి బహిర్గతమయ్యే కాంతి వలయం 3 రకాలు. స్థూలమైనది ప్రశాంతి నిలయం అంతటా ఆవరించి ఉంటుంది, సూక్ష్మమైనది భూమి అంతటా అలుముకొని ఉంటుంది, కారణ కాంతి వలయం విశ్వవ్యాప్తమై ఉంటుంది అని బాబావారు ఒక విశ్వ ప్రకటన చేశారు. ఈ విశ్వ ప్రకటన చెయ్యడానికి మూలమైన ఆ తేదీ 1940 మే 23 గురువారం. అలా 1940 మే 23వ తేదీ గురువారం నాడు పుట్టపర్తి వేదికగా నేను షిరిడీ సాయిబాబా అవతారాన్ని, ఆపస్తంభ సూత్రుణ్ణి, భారద్వాజ గోత్రుణ్ణి అని ప్రకటించుకున్నాక మళ్లీ ఉరవకొండలో 1940వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన నేను మీ వాడిని కాను, నాకు మాయ వదిలింది, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వెళుతున్నాను, నేను సంకల్పించుకుని వచ్చిన కార్యక్రమం ప్రారంభించవలసి ఉంది అంటూ బయలుదేరి, సత్యం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి పెద్ద తోటలో రాతిపై కూర్చుని ఈనాడు ప్రపంచమంతా మారుమ్రోగిపోతున్న భజన గీతాన్ని, మానస భజరే గురుచరణం, దుస్తర భవ సాగర తరణం అంటూ ఆలపించి భక్తుల్ని తన్మయత్వంలో ముంచెత్తారు. అలా విశ్వ ప్రకటన గావించారు. జై సాయిరాం.
విశ్వమందు విభుడు వెలుగొందుచుండు, విభునియందు విశ్వమెలుగుచుండు, విశ్వ విభుల మైత్రి విడదీయరానిది, విశ్వ విభుల మైత్రి విడదీయరానిది. వినుడు భారతీయ వీరసుతుడా.